అమ్మవారు ఆడు చిలుక కీరి. ఈ ఆడచిలుక ద్రాక్షాఫలాలు తింటుంది. ఏం ద్రాక్షాఫలాలు? అక్షరములనే ద్రాక్షాఫలాలు. అందుకే మీరు రోజు అక్షరములను శ్రద్ధగా చదివినట్టయితే ఈ అక్షరములు తినడానికి అమ్మ వస్తుంది. ఇంతకీ ఈ అక్షరములు ఏమిటి? బీజాక్షరములు. ఇవి ఎక్కడుంటాయి? దేవికి ఒక అద్భుతమైన స్తోత్రం ఉంది, సిద్ధకుంజికా స్తోత్రం అని. చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు, కానీ దుర్గా సప్తశతి చదివేటటువంటి వాళ్ళు సిద్ధకుంజికా స్తోత్రం అని ఒక స్తోత్రం చెయ్యాలి. అందులో వరుసగా అమ్మవారి యొక్క మొత్తం అక్షరాలు ఉంటాయన్నమాట. శం షం క్షం లం వం టం తం పం ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహ. ఇందులో వరుసగా మొత్తం అక్షరములన్నీ బీజములతో కూడి ఉంటాయి. ఈ బీజములు, ఈ అక్షరములన్నీ ద్రాక్ష పళ్ళుగా మార్చుకుని అవి తినడానికి అవి వస్తుందంటే ఈ అక్షరాల్లో సరస్వతి నిక్షిప్తమై ఉంది. ఈ అక్షరములన్నీ అమ్మవారు ఉన్నటువంటి బీజములు గనక, అమ్మ ఈ అక్షరములలో ఉంటుంది గనక, వాటిని మనం శ్రద్ధతో ఉచ్చరిస్తే, శ్రద్ధతో చదివితే అమ్మ మనకి వశమవుతుంది. అమ్మలో మనం ఉంటాం, మణిద్వీపంలో ఉంటాం. అటువంటి మణిద్వీపంలో ఉన్న ఈ వర్ణములనే ద్రాక్షాఫలముల నుంచి తీయబడిన రసం తన పాత్రలో పెట్టుకుని ఆ రసాన్ని తాను యుద్ధరంగంలో సేకరిస్తుంది. అమ్మవారికి కూడా యుద్ధంలో శక్తి కావాలి. ఆ శక్తి ఎటువంటి శక్తి? మంత్రశక్తి. ఆ మంత్రం ఎందులో ఉంటుంది? మంత్రం అక్షరాల్లో ఉంటుంది. ఆ అక్షరాలు ఎలా ఉన్నాయి? ద్రాక్షాఫల రూపంలో ఉన్నాయి. ఆ ద్రాక్షాఫల రూపాల్లో ఉన్న అక్షరాల యొక్క రసం పిండి అంటే మంత్ర సారమంతా గిన్నెలో పోసుకుంది. ఇంతకీ గిన్నెలో పదే పదే మధుద్రవం అంటున్నాడే, ఏమిటి మధువు? మంత్రముల సారమట. సకల మంత్రసారము రసం రూపంలో సేకరించి మంత్రశక్తితో ఈ కుతంత్రాలు కలిగిన రాక్షసుల్ని చంపుతుందని అంతరార్థం. కాబట్టి ఇప్పుడు ఆవిడ చంపేది మంత్రశక్తితో తప్ప మీరు అనుకున్న మామూలు తేనె కాదు. ఈ పువ్వుల్లోంచి తీసే తేనె, పొట్టులోంచి తీసే తేనె కాదు. ఈ తేనెకి పెద్ద శక్తి ఉంటుంది. మంత్రం ఎంత గొప్పదో తెలుసా? ఒక్క అక్షరం సక్రమంగా ఉచ్చరిస్తే దానితోటి మనం ఏదంటే సాధించగలుగుతాం. ఏకాక్షరం, ఒక్క ఐం అనే అక్షరమును జపించి మోగవాడు పండితుడయ్యాడు. క్లీం అనే ఒక్క బీజం జపించి సుదర్శనుడనేవాడు రాజయ్యాడు. హ్రీం అనే ఒక్క అక్షరం జపించి మహానుభావులు ఎంతోమంది కవులయ్యారు. ఇలాగే ఓం ఐం క్లీం సౌహ అనే బీజాక్షరాలని కాళిదాసు యొక్క నాలుగు మీద కాళికాదేవి రాస్తే ఆయన మహాకవి అయ్యాడు. మహాకవులంతా అమ్మవారికి ఉపాసకులే. అమ్మని పట్టుకోకపోతే, అమ్మనుగ్రహం లేకపోతే, సరస్వతీ కటాక్షం లేకపోతే, ఆ జగదంబ నాలుకల మీద బీజములు రాయకపోతే, నిరంతరం ఆ బీజములను ఉచ్చరించకపోతే కవిత్వం రాదు, సాహిత్యం రాదు, వాక్కు రాదు, వాక్శక్తి రాదు. మనం ఏ పని చేయలేము. ఏ జగన్మాత దివ్యశక్తి లేనంత మాత్రం చేత జీవి శవమైపోతాడో అటువంటి జగన్మాత యొక్క శక్తిని ఎదురుగుండా పెట్టుకుని కూడా ఈ మూర్ఖుడు అజ్ఞానంతో యుద్ధం చేశాడు. అందుకే వాడిని చంపడానికి మంత్రసారం మధురస రూపంలో పాత్రలో పోసుకుని గుటుక్కుని తాగి అమాంతంగా ఖడ్గం తీసింది. ఎగిరి సింహంతో పాటు వాడి మీదకు దూకింది. కాలుతో ఒక్క తొక్కు తొక్కింది, వాడి కింద పెట్టిందనమాట. అందుకే ఏమన్నారు? పాదేనాక్రమ్య కంఠేచ శూలేనైన మతాడయంత. ఎగిరి వాడి మీద ఒక్క దూకు దూకి కంఠం మీద కాలు పెట్టో తొక్కు తొక్కింది. సోలంతో డొక్కలో పోటు పొడిచింది. అప్పుడు వాడు గాయపడి కూడా దొన్నపోతుగా మారిపోయి హుమ్మని వెదిలించుకోబోయాడు. అలా విదిలించుకోబోతూ యుద్ధం చేయబోతున్న వాణ్ణి కింద పారేసి లేవకుండా చేసి పెద్ద బ్రహ్మాండమైన ఖడ్గం ఉంది ఆవిడ దగ్గర. ఈ ఖడ్గంతో వాడి తల ఒక్క దెబ్బకి నరికి వదలబారేసింది. తల దొల్లుకుంటూ దూరంగా పడిపోయింది. వాడి శరీరం ఆవిడ కాలి కింద ఉండిపోయింది. వాడు అదృష్టవంతుడు, చచ్చి కూడా కాలి కింద ఉన్నాడు, అమ్మ పాదాల కింద ఉన్నాడు. పోతే పోయాడు, అమ్మ పాదాల కింద పోయాడుగా. జగన్మాత పాదాల కింద పోవటం వల్లే మహిషాసుడు ఒక విధంగా చెప్పాలంటే అమ్మకి భక్తులు పొందేటటువంటి లోకం పొందాడు. వాడు అమ్మవారి భక్తుడి కింద రెక్క. భగవంతుడి చేతిలో చావడం కూడా వరమే. భగవంతుడిని దర్శనం చేయటం, స్తోత్రం చేయటం, దర్శనం చేసుకోవటం ఎంత గొప్పో, ఆ తల్లి చేతిలో చావడం కూడా అటువంటి వరం. అందుకే వాడు మరణించాడు. అప్పటిదాకా వాడి భయం వల్ల సముద్రములు సక్రమంగా పొంగడంలా. వాయుదేవుడు మహిషాసురుడి వల్ల భయంతో చల్లగా వీచేవాడు కాదట. మహిషాసురుడు ఎంత భయంకరుడంటే, వాయుదేవ ఒక్క మానగరంలోనే చల్లగా ఉండాలి, తక్కిన చోట ఎక్కువ గాలి ఉండకూడదు అన్నట్ట. తక్కిన వాడిని ఏడిపించాలి. అగ్నిహోత్రుడిని ఎక్కడ పడితే అక్కడ వెరగడానికి వీలు లేకుండా బంధించాడు. దేవతల్ని కాలి కింద పెట్టి నొక్కుంచాడు. నవగ్రహాలను అదుపులో పెట్టాడు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఒక్క దెబ్బకి చావగానే మొత్తం నవగ్రహాలు పొంగిపోయి వాడు వాళ్ళ స్థానాల్లోకి వచ్చారు. సముద్రుడు ఉప్పొంగాడు. వాయుదేవుడు గాలి వేచడం మొదలుపెట్టాడు. అగ్నిహోత్రుడు స్వచ్ఛంగా మండడం మొదలుపెట్టాడు. ఒక్కసారి దైత్య సైన్యం హాహాకారం చేసింది. ఇంతకాలం మనకు అండగా ఉన్న దైత్యవీరుడు మహిషాసురుడు ఒక్క దెబ్బకి తెచ్చాడు. ఇక్కడుంటే అమ్మవారు మనల్ని చంపుతుందనుకుని హతశేషులు చావగా మిగిలిన వాళ్ళంతా పరుగు పరుగున పాతాళానికి పోయారు. పాతాళానికి పోతున్న వాళ్ళ జోలికి మాత్రం అమ్మ వెళ్ళలేదు. ఎందుకంటే ముందే చెప్పింది ఆవిడ, మీరు బుద్ధి తెచ్చుకొని పాతాళమునకు పోతే ప్రాణదానము చేస్తాను అన్నది. అందువల్ల పాతాళానికి పోయేవాడిని వదిలేసింది. అసలు అమ్మకు ఒక లక్షణం ఉందండి, అమ్మని భక్తితో పట్టుకోవాలి కానీ అమ్మని కోరుకోవాలి కానీ మనకు అనేక శక్తులు ఇస్తుంది, మనల్ని రక్షిస్తుంది. చంపటం ఒక ఉద్దేశం కాదుగా. అందుకే పూర్వం భక్తులు ఏమన్నారు శంకరాచార్యుల వారు స్తోత్రంలో, పాతయవా పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యే మాత తవ పదయుగళం నాహం ముంచామి నైవ ముంచామి. జగన్మాత, నేను నీ పాదములను పొరపాటు కూడా విడిచిపెట్టను, ఎప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను తీసుకెళ్ళి పాతాళంలో పారేసి ఏడిపించిన సకల లోక సామ్రాజ్యాన్ని నాకు కట్టబెట్టి నన్ను ప్రభువుని చేసిన నీ పాదం విడిచిపెట్టను. ఇవాళ సంపద ఉంది కదా అని, రేపొద్దున సంపద పోయింది కదా అని నేను రకరకాల బుద్ధులు తెచ్చుకోను. నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ కాళ్ళు పట్టుకోవడం వల్ల నాకు సుఖం వచ్చినా పర్వాలేదు, దుఃఖం వచ్చినా పర్వాలేదు, నాకు సామ్రాజ్యం వచ్చినా పర్వాలేదు, లేదా పాతాళంలో పడిపోయినా పర్వాలేదు, నాకు బంధువులతో సంబంధం కలిగిన లేక వియోగం కలిగినా పట్టించుకోను. ఏం జరిగినా నేను మాత్రం నీ పాదం విడిచిపెట్టను. నాహం ముంచామి నైవ ముంచామి, నేను ఎప్పుడూ విడిచిపెట్టను నీ పాదం, ఎప్పటికీ విడిచిపెట్టను. ఎప్పుడూ విడిచిపెట్టను, ఎప్పటికీ విడిచిపెట్టను. ఎవరి పాదం? నీ పాదం. నేను విడవనుగాక, విడవను అని గట్టిగా పట్టుకున్నాడు ఆయన. అలా పట్టుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడూ అమ్మ అనుగ్రహం పొందుతూనే ఉంటారు. ప్రాణాపాయ స్థితిలో బాబోయే చంపకు అని ఒక్క ముక్క అన్నంత మాత్రం చేత రాక్షసుల్ని క్షమించింది, వాళ్ళు పాతాళానికి పోయారు. ఇంకా దేవతలు పై నుంచి చూస్తున్నవాడు ఈ మహిషాసురుడు ఏం చేస్తాడో ఏమిటో, ఎన్నాళ్ళుగా మనల్ని పట్టుకున్నాడు, పీడించాడు, పాలార్చాడు, మనకి తిండి లేకుండా చేశాడు, తీసుకెళ్ళి భూలోకంలో తోశాడు, చూరులు కింద, అది కూడా గుడిసెల యొక్క అంచుల దగ్గర, చూరుల దగ్గర ఇంతకాలం తలదాచుకున్నాం మనం. ఈనాటికి అమ్మనుగ్రహంతో ఈ పరమ దుర్మార్గుడి శిరస్సు ఖండింపబడింది, వాడు పోయాడు, మనకి శత్రుపీడ పోయింది, రాక్షస పీడ పోయిందనే ఆనందంతో ప్రహర్షంచ బ్రహ్మానందం పొందారు వాళ్ళు. అరిచారు, జయహో దేవ దేవమాత అన్నారు. సకల శత్రువుల్ని నాశనం చేసిన జగన్మాత నీకు జయముగలుగ్గాక, మమ్మల్ని రక్షించిన తల్లి నీకు జయముగలుగ్గాక, మాకు బ్రహ్మానందం ప్రసాదించిన జగన్మాత నీ కరుణ ఎప్పుడు ఉండుగాక అంటూ దేవతల పైనుంచి అలా ఎడతెరపి లేకుండా పుష్పం వర్షం కింద కురిపించారు, పూల వర్షం కురిపించారు. ఆకాశంలో నుంచి వాళ్ళు దేవలోకంలో ఉండి పారిజాత పుష్పములను గంపలతో పట్టుకొచ్చి, బంగారపు బుట్టలతో పట్టుకొచ్చి అమ్మ మీద అలా పోశారు. పువ్వులతో ఆ పూట అమ్మ అభిషేకం చేయించుకున్నది. అసలు అమ్మవారికి పువ్వులు అలా పడుతూ ఉంటే ఎంత శోభండి. అన్ని దేవతల కంటే కూడా అమ్మవారికి మరింతగా పువ్వులు అలంకారంగా ఉంటాయి, శోభనిస్తాయి. స్త్రీ రూపంలో ఉన్న దేవతలు కదా, అటువంటి వాళ్ళకి దండలు కానీ పువ్వులు కానీ మరింత వన్నీ తెచ్చి పెడతాయి. అమ్మ మీద పువ్వులు పడుతూ ఉంటే ఆ పువ్వులు చెవుల్లోనూ తల వెంట్రుకల్లోనూ భుజాల మీద చీర మీద వీటి మీద పడి ఇరుక్కుపోతే ఆ పువ్వులతో ఉన్న అమ్మవారి యొక్క రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేకే ఇంద్రుడు 1000 కళ్ళతోటి చూశాట. ఆదిశేషుడు 2004 కళ్ళతో పొగడాడు, ఆయనకి 1000 కళ్ళు ఉన్నాయి. 1000 కాదు, ఒక పడక్కి 2 చొప్పున 2000 కళ్ళు. ఈ అపూర్వమైనటువంటి నేత్రములతో చూచి ఆయన పొంగిపోయాడు. శ్రీ మహావిష్ణువు సహస్రాక్ష అంటే వేల పాదములతో ఆయన కూడా చూశాడు. ఈ విధంగా మహానుభావులైన వాళ్ళంతా విప్పార్చి నేత్రాలతో అమ్మవారి మీద ఉన్న పువ్వుల్ని, అమ్మవారి రూపాన్ని, అమ్మవారి అలంకారాన్ని చూచి పొంగిపోయారు. బ్రహ్మానందం పొందారు వాళ్ళంతా. ఆపై దేవతలంతా అమ్మ దగ్గర చేరారు. వరసగా త్రిమూర్తులు, దిక్పాలకులు, నవగ్రహాలు అందరూ కూడా 2 చేతులు జోడించి వినయంగా అన్నారు, తుష్టువుస్తాం సురాదేవీం సహ దివ్యైర్మహర్షిభిః జగుర్గంధర్వపతయో నృతుశ్చాప్సరోగణాః. అమ్మవారిని చూచి తాము సంతోషపడి అమ్మని సంతోషపెట్టారు. మహర్షులు అక్కడికి చేరారు, గంధర్వులంతా అక్కడికి చేరారు. అప్సరోగణాః, అప్సరసలు వరసగా వరుధిని, హేమ, హరిణి, తార ఇలాంటి స్త్రీలంతా అత్యంత బ్రహ్మానందంతో అమ్మని స్తోత్రం చేశారు. ఒకటి కాదటి ఎన్ని స్తోత్రాలు చేశారో. ఇంతలో తమాషా జరిగిందండి. ఓ పక్కనేమో అప్సరసలు నృత్యం చేస్తున్నారు, దేవతలేమో పొగుడుతున్నారు, మహర్షులు వచ్చారు. మహర్షులు వచ్చి వేదమంత్రములతో అమ్మని మనం స్తుతిద్దాం. వేదమంత్రములను ఛందస్సులో పెట్టి స్తుతిద్దాం, ఒక స్తోత్రంగా మార్చి స్తుతిద్దాం అని బృహస్పతిని, అంగిరుణ్ణి అంటే సప్తఋషుణ్ణి, దేవగురువుని, తర్వాత దేవతల్లో కూడా కవిత్వం చెప్పే మహానుభావుల్ని అందరినీ వెంట పెట్టుకున్నారు. అంటే ఓ పక్కన మహర్షులు, దేవఋషులు, ఇటు దివ్య ఋషులు, వీళ్లతో పాటు దేవతలు, వీళ్లతో పాటు మానవులలో ఉన్న ఉత్తములు అందరూ ఒక చోట చేరారట. ఏమి స్తోత్రం చేశారు! ఇది అపూర్వ స్తోత్రం. మహిషాసుర మర్దనం జరిగిన తర్వాత సకల ఋషులు పండితులు కలిపి ముక్తకంఠంతో చేసిన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని రేపు గ్రహణం నాడు తప్పక మీ వీలుంటే యథాశక్తిగా చదువుకోండి. ఇటువంటివి చంద్రగ్రహణం రోజున, సూర్యగ్రహణం రోజున చదివినా, అలాగే సంక్రాంతి దినాల్లో చదివినా, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చదివినా, టక్కున కష్టంలోంచి బయటపడతాం. మనం అనుకున్న ఇష్టమైనటువంటి కోరికల్ని తీర్చుకోగలుగుతాం. భయంకర సంసార దుఃఖాల నుంచి విముక్తి పొందుతాం. యాశ్రీ స్వయం సుకృతినాం భవనేశ్వలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. ఓ జగన్మాత, ఈ విశ్వాన్ని నిత్యం పరిపాలించే దేవివి, నీ శక్తితో లోకాలని శ్రద్ధతో పరిపాలించు. అటువంటివి నీకు నమస్కారం చేస్తున్నాం. నువ్వు ఎటువంటి దానివి? సుకృతినాం అంటే మంచి పనులు చేసిన వాళ్ళు, పుణ్యాత్ములు. పుణ్యాత్ముల ఇళ్లలో శ్రీహి అనే పేరుతో, అంటే లక్ష్మి అనే పేరుతో ఉంటాం. ఈ అమ్మే పుణ్యం చేసిన వాడికి పుణ్యమునకు తగిన సంపద రూపంలో ఉంటుంది. వాడు మనం పొందే సంపదలన్నీ మనం చేసుకున్న పుణ్యం గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మలో ఇతరులకు దానం చేసిన వాళ్ళు, శ్రద్ధతో పురాణములు విన్నవారు, శ్రద్ధతో దేవాలయాలలో ప్రదక్షిణలు చేసినవారు, స్తోత్రములు పారాయణ చేసినటువంటి వారు, పరులకు ఉపకారం చేసిన వారు, అన్నదానాదులు చేసిన వారు, వీళ్ళంతా సుకృతులు, పుణ్యం చేసిన వాళ్ళు. ఒకప్పుడు తాము చేసిన పుణ్యము ఈనాడు సంపదల రూపంలో అనుభవిస్తున్నారు. ఎంతగా దానం గొసగును అంతకును సహస్ర గుణములై వచ్చును, రవ్వంతయు నసగని లోభ స్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు ఎరుగుమా. ఇది నేను రాసిన మానవ కథలో ఒక పద్యం. మానవ కథ అనే పేరుతో లక్ష్మీదేవి ఒక యోగికి 9 కథలు చెప్పింది. ఆ 9 కథలు లక్ష్మి స్వయంగా ఋషికి చెప్పింది. మా అంటే లక్ష్మి. లక్ష్మి నవకథ 9 కథలు చెప్పింది కనుక మానవ కథ అని పేరు పెట్టా. మానవ కథ అంటే మానవుల చరిత్ర. మా అంటే మన యొక్క నవకథ, కొత్త కథ. మా అంటే లక్ష్మి. లక్ష్మికి సంబంధించిన కొత్త కథలు ఇవి. ఇందులో ఎక్కువ కథలు కొత్తగా ఉంటాయి. అందువల్ల కూడా మానవ కథ అని పేరు పెట్టాను. అందులో లక్ష్మీదేవిని ఒక యోగి, ఏమమ్మా ఎంత కష్టపడినా ఒక్కొక్కడికి డబ్బివ్వు, ఒక్కొక్కడికి కూర్చుంటే తరగనంత కొండల్లాంటి డబ్బిస్తావు, ఒక్కొక్కడి ఇంట్లో కూర్చుంటున్నా తరగదు, కొండలంత సంపదిస్తావు, ఒక్కొక్కడికి ఇంత అన్నం వెతుకు కూడా ఇవ్వవు, ఒకడికి ఎందుకు అంత ఎక్కువ ఇస్తావు, ఒకడికి ఎందుకు తక్కువ ఇస్తావు అంటే అప్పుడు ఆవిడ చెబుతుందన్నమాట సమాధానంగా. అది నేను ఇప్పుడు దాకా చెప్పిన పద్యం కందపద్య రూపంలో రాశాను. ఎంతగా దానం వసగును అంతకును సహస్ర గుణములై వచ్చును. నువ్వు ఎంతగా దానం చేసావో ఆ దానం చేసింది ఒక్కొక్కటి 1000 రెట్లే నీకు దగ్గరకు వస్తుంది, 1000 రెట్ల రూపంలో వస్తుంది. ఇవాళ నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, రేపు 1000 పదులు వస్తాయి. ఇవాళ నువ్వు ఇంత అన్నం పెట్టావు, ఇవి 1000 బస్తాల రూపంలో నీ ఇంటికి వస్తాయి. నువ్వు ఎవరికి దానం చెప్పతేనో, రవ్వంతయు నసగని లోభ స్వాంతునకు దరిద్ర జన్మ వచ్చు నెరుగుమా. ఏనాడు ఎవ్వడికి ఎంత పెసర కూడా దానం చెయ్యని పాపాత్ముడికి దారిద్ర్యం వచ్చి పట్టుకుంటుంది. అందుకే వాడు ఎన్ని చేసినా ఆ దారిద్ర్యం నుంచి విముక్తి పొందడు. ఎందుకని ఎప్పుడు ఎవడికి దానం చేయలేదు కదా, ఎవడికి అన్నం పెట్టలేదు కదా, ఒక్క బట్ట ఇవ్వలేదు కదా, ఒక్క అట్టి ఇవ్వలేదు కదా, అందువల్ల వీడు మట్టి గరుచుకుపోతున్నాడు. అసలు కారణం అది. ఇక్కడ ఈ స్తోత్రంలో 5వ శ్లోకంలో యాశ్రీ స్వయం సుకృతినాం భవనేషు, సుకృతినాం పుణ్యం చేసినటువంటి వారి, భవనేషు భవనములయందు, యా ఏ తల్లి శ్రీహి స్వయం లక్ష్మీ రూపంలో ఉంటుందో ఆవిడికి నమస్కారం. అంటే పుణ్యాత్ముల ఇళ్లలో సంపదలిచ్చే లక్ష్మీ రూపంలో ఉంటావు. మరి పాపాత్ముల ఇళ్లలోనే అలక్ష్మీహి పాపాత్మనాం, పాపాత్మనాం భవనేషు అని చెప్పాలి. పాపాత్ములైన వాళ్ళ కొంపల్లో అలక్ష్మి దరిద్ర దేవత రూపంలో ఉంటావు. పాపాత్ముల ఇళ్లలో దారిద్ర్య రూపంలో, పుణ్యాత్ముల ఇళ్లలో సంపదల రూపంలో ఉండేది నీవే. కృతధియాం హృదయేషు బుద్ధి. ఓ తల్లి నువ్వు ఇంకా ఎటువంటిది అనివి? చక్కగా బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి హృదయాల్లో చేరి ఎప్పటికప్పుడు జ్ఞానశక్తి ఇస్తాం. అసలు అమ్మ అనుగ్రహం ఉంటే జ్ఞానం కలుగుతుంది, అమ్మ అనుగ్రహం ఉంటే కవిత్వం చెప్పగలుగుతాం, అమ్మ అనుగ్రహం ఉంటే మాట్లాడగలుగుతాం, అమ్మ అనుగ్రహం ఉంటే మానవుడికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆలోచన రావాలో అలాంటి ఆలోచన వస్తుంది. ఆలోచన గొప్ప శక్తి కదా. ఈ సమయంలో ఈ పని చెయ్యాలి అని మనకు అనిపించటం అంటే అదృష్టం అండి. అది ఒక వ్యక్తి చదువుకున్నాడు, ఎంత చదువుకుంటే ఏం లాభం, ఇంటర్వ్యూలో ఏదో ఓ ప్రశ్న అడిగట, ఆ ప్రశ్నకు వీడికి సమాధానం వచ్చు, అక్కడికి వెళ్ళాక మర్చిపోయాడు, ఇంకా ఉపయోగం ఏంటట, వీడికి అన్నీ వచ్చు. కానీ ఉద్యోగం ఇచ్చేటటువంటి వాడు వీడిని తీరా పిలిచి, నాయన నువ్వు ఎక్కడున్నావు అంటే విజయవాడ, విజయవాడలో అరండల్పేట ఉందా అంటే ఉందండి అన్నాడు అనుకో, ఏమిటి ఉపయోగం, అరండల్పేట గుంటూరులో ఉంది, విజయవాడలో లేదు, ఏమో విజయవాడలో కూడా ఉంది, ఏం తెలుసు కానీ నాకు వేరే విషయం. కానీ చెప్పొచ్చేది ఏంటంటే స్ఫూర్తి రావాలి. అడగగానే అరండల్పేట ఎక్కడుంది అనగానే అరండల్పేట గుంటూరులో ఉన్నది, మరి ఎక్కడైనా కూడా ఉండవచ్చు, నేను మాత్రం గుంటూరు వాడిని అని చెప్పుకున్నాడంటే అవతలాడికి పెరుగుతుంది. అంతేగాని అరండల్పేట అండి, అరండల్పేట ఎక్కడుందోనండి, మండపేటలో ఉందేమోనండి అన్నాడు అనుకోండి, వీడు కర్మగాలి మర్చిపోయి. అంటే రోజు తిరిగి ఉన్న ఊడే అది ఎక్కడో ఉన్నట్టు గుర్తొస్తే అది ఉపయోగం లేదు. సమయమునకు అడగగానే స్ఫురిస్తే అది గొప్ప విషయం అనమాట. ఒక్కోసారి ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా, అన్నీ మన నోట్లో ఉంటే బయటికి రా సమయానికి. ఒక ఆయన ఒక శ్లోకం చదివాడండి, రోజు ఆ శ్లోకాన్ని పొద్దుటే చదివేవాట. ఎందుకు ఆ శ్లోకం ఏమిటి అంటే కౌసల్య సుప్రజారామ, 47 కౌసల్య సుప్రజారామ అనే శ్లోకం ఇది రామాయణంలోది. బాలకాండలో ఈ శ్లోకాన్ని మహానుభావుడు విశ్వామిత్రుడు చదివాడు, దాన్ని తీసుకెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చేర్చాం, ఇది రామాయణంలోది. 47 ఈ శ్లోకం చదివి 41 సంవత్సరంలో ఏం చేశాడు తెలుసా, యాత్రకు వచ్చాడు. ఒక శ్లోకం రావట్లేదండి, సుప్రభాతంలో శ్లోకం అంటే నడవ రోజున. అప్పుడు మేము 2008 సంవత్సరంలో అంటే 10 క్రితం చిత్రకూట పర్వతంలో రామాయణం చెబుతున్నాను. గురువుగారు అదేదో గుర్తుకు రావట్లేదండి, అదేదో గుర్తు రావట్లేదండి, రాముడివే శ్లోకం అండి, సుప్రభాతంలో ఉంటుందండి, పొద్దునే చదివేవాడండి, 47 చదివానండి అన్నాడు. రామాయణంలో శ్లోకం ఏమిటయ్యా, సుప్రభాతం అంటాడు ఏంటో బాబు అని చివరికి అన్నీ చదివి కౌశల్య సుప్రజారామ అంటే అవునండి బాబు, ఓయా ఆ శ్లోకం గుర్తుకు రాలేదండి అన్నాడు. నిజంగా అది జరిగింది అంటే అమ్మ అనుగ్రహం లేదు వీడికి, బుద్ధి పోయేది ఒక దెబ్బకి. అమ్మ అనుగ్రహం లేకపోతే రోజు చదువుకునే ఆ శ్లోకం గుర్తుకురాదట. అమ్మ అనుగ్రహం లేకపోతే రోజు వండుకునేటటువంటి వంటగిన్నెలు కనపడవు. ఒక్కరోజు చూడండి, మీరు హాల్ టికెట్ పుచ్చుకుని పరీక్షానికి అడదాం అనుకుంటే ఆ పూట ఎంత వెతికినా హాల్ టికెట్ కనపడదు, ఎదురుగుండా ఉంటుంది అది. హాలు అక్కడే ఉంది, టికెట్ అక్కడ ఉంది, కానీ హాల్ టికెట్ మాత్రం ఈ పూట కనపడదు, ఎంత వెతకండి కనపడదు. ఇదంటారే మీరు కర్మ. ఓసారి నేను రైల్వే టికెట్ మర్చిపోయాను, ఎంత వెతికినా ఇంట్లో కనపడదు నాకు. రామచంద్ర ప్రభు 2010 సంవత్సరంలో మేము గౌహతి వెళ్ళాలి, ఈ అబ్బాయి కెమెరామ్ అన్నప్పుడు నేను ముందెళ్ళిపోయి కలకత్తా వెళ్ళి అక్కడ 2 ఉండి ఆ కార్యక్రమం చేద్దామని చూస్తే టిక్కెట్లు బుక్ చేసుకున్నవి, అన్ని టిక్కెట్లు ఎదురుగుండా పెట్టుకుంటాను, ఎంతో జాగ్రత్తగా ఉంటాను, కనపడలేదు. చివరికి ఏం చేయను, అప్పుడు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అదృష్టవశాత్తు రైల్వే స్టేషన్ అంతా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ ఏసీ టిక్కెట్లకి ఏమంటే ఏసీ కంపార్ట్మెంట్లు రెండే ఉంటాయి కదా, నా పేరు పద్మాకర్ కదా అంటే మీరు తెలుసులేండి, మీరేం లెటర్ కూడా ఇవ్వక్కర్లేదని వాళ్ళు కంప్యూటర్లో కొట్టి డూప్లికేట్ కొడతారు, దానికేదో మన డబ్బులు కడితే చాలు. అదృష్టవశాత్తు పిఎన్ఆర్ నెంబర్ తెలియకపోయినా టిక్కెట్లు వచ్చేయాలి తెలుసు కాబట్టి. తీరా ఏమైంది తెలుసా, రైలు ఎక్కాక ఈ డూప్లికేట్ టికెట్ వచ్చుకుని పరుసులో ఉంది ఆ టికెట్. ఈ డూప్లికేట్కి ఆయన కాడికి 200-300 కట్టి నానాయాత్ర పడితే అంటే ఏమిటనమాట, ఆ పూట కాసేపు నీకు ఎక్కడో లోపం చేసావు, భగవంతుని పట్టుకోలేదు, అందుకే నీకు ఆ టికెట్ కనపడలా. కాబట్టి అన్నీ ఉంటాయి కనపడవు సమయానికి, నోట్లో ఉంటాయి నోట్లోంచి మాట రాదు. అందుకని ఇక్కడ ఏమన్నారు, బుద్ధి ఉన్నది కానీ అది సమయమునకు స్ఫురణకి రాదు. సంపద ఉంటుంది, సమయానికి అది నీ చేతికి రాదు. ఎప్పుడు అమ్మ అనుగ్రహం లేకపోతే పాపాత్ములైతే అన్నీ ఉండి మన చేతికి రావు. అలా ఉంటుందా లేదా, నేను చూశాను అలాంటి వాడు, ఒక ఆయన ఉన్నాడు కోటీశ్వరుడు, ఏం లాభం, దీన్ని పట్టుకెళ్ళి ఎవడికో అప్పిచ్చాడు, వాడి దగ్గర కోటి ఉంది, వాడు ఇవ్వను అన్నాడు ఎప్పుడైనా, నీ కోటి ఎక్కడికి పోతుందండి, ఎప్పుడైనా ఇస్తానండి అంటాడు. ఈ 30 జరుగుతుంది, వీ డబ్బులు విడికి రావు, ఇంకేంటండి, మీ దగ్గర సంపద ఉంది, వాడేమో ఇవ్వను అండవు, మోసగిస్తానండో, రాతకోతలు లేవు ఇవ్వడో, ఇలా అన్యుల చేతిలో ఇరుక్కుపోయిన సంపదలు అవుతుంది అమ్మ అనుగ్రహం లేకపోతే. అదే అమ్మ అనుగ్రహం ఉంటే వాడంతా వాడే కొట్టుకొచ్చి మన డబ్బు మనకి ఇస్తాడనమాట. పద్మాకర్ గారు ఈ పూట మీకు ఏమైనా డబ్బు కావాలా అని అడిగి పట్టుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు. మీకు ఒక అమ్మ యొక్క అనుగ్రహం ఈ పద్యంలో ఉన్న కొసమెరుపు చెప్తాను. ఒకసారి కాశీలో ఉన్నాను, అనుకోకుండా వచ్చే పెద్ద పని మీద బదారికి వెళ్ళవలసి వచ్చింది. సమయానికి జేబులో పైసా లేదు. ఇంతలో ఒక ఆయన వచ్చి, గురువుగారు ఈ 1,000 రూపాయలు మీ దగ్గర ఉంచండి, ఎప్పటి నుంచో మీకు దక్షిణ ఇద్దాం అనుకుంటున్నానండి, కానీ మీరు ఎక్కడుంటారో తెలియదండి. మీ ఉపన్యాసం విన్నానండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి అని 1000 రూపాయలు చేతిలో పెట్టి కనబడకుండా పోయాడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు, వాడు ఎవడో నాకు తెలియదు. నాకు కరెక్ట్గా 1000 రూపాయలే కావాలి, నాకు కావాల్సింది 1000. వాడు ఆ 1000 పట్టుకొచ్చి చేతిలో పెట్టాడు. మొయ్యలేనంత ఇచ్చినా ఉపయోగం లేదు, అప్పుడు మనకు అవసరం 1000 అనగా నీకు ఆ సమయంలో అమ్మ అనుగ్రహం ఉన్నది కనుక, పుణ్యం ఉన్నది కనుక, వచ్చే యోగం ఉన్నది కనుక జగన్మాత ఎవడో ఒకటి రూపంలో సమయమునకు సాయం చేస్తుంది. ఈ విధంగా తల్లి, పాపాత్ములకు దారిద్ర్యం, పుణ్యాత్ములకి సంపద, జ్ఞానులకి బుద్ధిస్ఫురణ, సమయమునకు వచ్చే వస్తువులు ఇవన్నీ అందించే నీకు నమస్కారము. ఎవడు నిరంతరం శ్రద్ధతో ఉంటాడో అటువంటి పుణ్యాత్ములకు ఆనందం కలిగించే నీకు నమస్కారం. ఇంకోటి ఏంటో తెలుసా, కులజన ప్రభవస్య లజ్జ, ఉత్తములలో సిగ్గు రూపంలో ఉంటుంది అమ్మ. అంటే ఏమిటి, ఒక ఉత్తముడిని పొగిడాం అనుకోండి, గురువుగారు దయతంగా నన్ను పొగడద్దండి అంటట్ట సిగ్గుపడదు, పొగిడితే వద్దంటట్ట, దానికి లజ్జ అని పేరు. అంటే పొగడటం ఆయనకి సిగ్గు కలిగిస్తుందన్నమాట. ఇది ఉత్తములలో అమ్మవారి యొక్క లక్షణం. అంటే మీరు పొగిడినప్పుడు అవతలవాడు నన్ను ఎక్కువ పొగడకండి అని బతిమాలాడంటే అది కూడా అమ్మవారి యొక్క శక్తే, అమ్మ అనుగ్రహం ఉండి ఆయన సిగ్గుపడుతున్నాడు అనమాట. లేకపోతే డబ్బిచ్చి పొగిడించుకునేవాడు వాడు మొత్తం నాకు తెలుసా మీకు, పొగిడితే వద్దని వాళ్ళు చూశాను నేను గుంటూరులో మొదలుసారిగా. బాబా మీకు పుణ్యం ఉంది నన్ను పొగడద్దు బాబు, మా గురువు గారు అనుగ్రహం అంటే పూచిక పుల్లైనా పనిచేస్తుంది, నన్ను పొగడద్దు అన్నారు. ఆ పొగడద్దు అనడానికి లజ్జ అని పేరు. కులజన ప్రభవస్య లజ్జ, ఉత్తములైన వ్యక్తులలో స్తోత్రము విన్నప్పుడు పొగడ్త విన్నప్పుడు సిగ్గు కలిగితే వద్దు నాకు పొగడ్తలని కోరుకుంటే ఆ శక్తి నీవే, ఆ లజ్జ నీవే అని అమ్మవారిని స్తోత్రం చేశారు. అంటే అమ్మ ఎన్ని రూపాల్లో ఉందో చూసారా, పొగడ్త ఆవిడే, వద్దు బాబోయ్ అని కోరుకోవడము ఆవిడే. నిజంగానే ఎప్పుడైనా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తున్నట్టు అవతలవాడు స్తోత్రం చేస్తుంటే తల ఉంచుకోవటమే, ఏదో అమ్మ అనుగ్రహంతో స్తోత్రం వచ్చింది, ఆ అమ్మ అనుగ్రహంతో సంపద వచ్చింది, ఇది మన ఘనత అనుకుంటే ఉపయోగం ఉంది. ఏ నకేనాపి తృణమపి నచలతి, ఏ జగన్మాత అనుగ్రహం లేకపోతే గడ్డి పరక కూడా కదలదు, అటువంటి అమ్మ అనుగ్రహంతో మనం నిరంతరం ఈ పనులు చేయగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. ఇదంతా పరాశక్తి కటాక్షం అనుకున్న వాడే ఎప్పుడు దుఃఖం పొందడం, అటువంటి వాడికి గర్వం రాదు. ఇది నాది అనుకున్నప్పుడు మాత్రమే గర్వం వస్తుంది. జ్ఞానులు ఇప్పుడు ఏం చేయాలన్నమాట, స్తోత్రమునకు సిగ్గుపడాలి. అటువంటి నీకు నమస్కారం. యా ముక్తి హేతురవి చింత్య మహావ్రతత్వం అభ్యస్యసేసు నియతేంద్రియతత్వసారైహి మోక్షార్థిభి మునిభిరస్త సమస్త దోషైహి విద్యాశిష భగవతి పరమాహి దేవి. జగన్మాత, నువ్వు అసలు ముక్తి అనే పేరుతో ఒక ఆలోచనని మాలో రేకెత్తిస్తూ ఉంటావు. మోక్షం పొందడానికి ధ్యానం చెయ్యవలసినది నిన్నే. ఇవాళ చాలామంది ముక్తి అనే పదం వాడుతున్నారు. ఆ పదం వాడుతున్నారంటే అసలు ముక్తి అనేది ఒకటి ఉందని తెలియాలిగా మీకు. ముక్తి ఉన్నది అనే ఊహ కలిగించేది ఎవరో ఆవిడకి నమస్కారం. ఊహ కలిగినంత మాత్రం చేత ఉపయోగం ఉంది, ఊహ పడికట్టు పదాలు రోజు మోక్షం అని పరుగుతే ఉపయోగం లేదు. రోజు ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అని పొద్దునది సాయంకాలం దాకా ఏకరవ పెట్టినంత మాత్రం చేత, ముక్తి మోక్షం అనే పదములు వాడినంత మాత్రం చేత మోక్షం రాదు. మోక్షం ఉందని తెలియడం ఒక అదృష్టమే, తెలిసిన తర్వాత దాన్ని పొందాలి. అలా ముక్తిని అనుగ్రహించేది నువ్వే. ముక్తి పొందడానికి ఏం చెయ్యాలి, దానికి సాధన కావాలిగా. ముక్తి అనే పదం ఉన్నది, ఆ తర్వాత ముక్తిని పొందించే ఆవిడ ఉన్నది. కానీ ముక్తి పొందడానికి, ముక్తి అనే పదమును ఉపాసించడానికి కొంత శక్తి కావాలి, ఉపాసన కావాలి. ఆ ఉపాసన కూడా నువ్వే. మోక్షం పొందడానికి కావలసిన మంత్రాన్ని, తంత్రాన్ని, యంత్రాన్ని ఇచ్చి తద్వారా మోక్షం పొందడానికి మాకు సాయం చేసేది నువ్వు. ఈ విధంగా ముక్తి మంత్రం, ముక్తి అనే మాట, చివరికి ముక్తికి గమ్యం అన్నీ నీవే. అటువంటి మహావ్రతస్వరూపిడి వీరి నీకు నమస్కారం. ఇంద్రియముల యొక్క నిగ్రహం వల్ల మాత్రమే తత్వసారం తెలుస్తుంది. ఇంద్రియములు అంత తేలిగ్గా మన మాట వినవు, అవి లొంగవు. ఎన్ని చెప్పినా దాని వాసనలు చాలా బలంగా ఉంటాయి. ఒకసారి ఇంద్రియముల యొక్క సుఖములకు అలవాటు పడినవాడు ఎంత చేయిద్దామన్నా ఈ పాత వాసన లాగుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పారన్నమాట, కొద్ది రోజుల పాటు రోజు మల్లెపూలు వాసన చూడటానికి అలవాటు పడిపోయినవాడు కొంతకాలం పోయాక ఈ మల్లెపూలు వాసన వద్దనుకున్నా ఏదో ఒక సమయంలో వాసన లాగుతుందిట. మళ్ళీ మల్లెపూలు వేసుకుంటే బాగుండు, మంచం మీద జల్లుకుంటే బాగుండు అనుకుంటాడు. అలాగే తాగుపోతాడు, దాన్ని వదిలేసినా మళ్ళీ ఎప్పుడైనా ఈ మద్యం యొక్క దుకాణం కనపడినా తాగినవాడు కనపడినా ఒక్క క్షణకాలం దానికే సడిపోతాట. నేను ఏదో పురాణంలో ఉందనుకున్నాను, కానీ నాకు మంచి శిష్యుడు గురుగారు మీరు భలే చెప్పారండి నిజమేనండోయ్, ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి అన్నాడు. అందరు ఎదురుకుండా మళ్ళీ చెప్పకండి అన్నాడు. అంటే పాప ఆయన ఎంత దాని గురించి బాధపడుతున్నాడు, మానేసేట్టి వాడ మానినా మళ్ళీ అది కనపడినప్పుడు ఒక్క క్షణకాలం మనస్సు ఎట్లాగేస్తుందట, అయ్యో ఒక్క చుక్క, కానీ గురువుగారు మళ్ళీ రేపు పొద్దున్న ఇది స్టేజ్ మీద చెబుతాడేమో అని భయపడుతున్నట్ట. నా శిష్యుడు ఒక ఆయన చెప్పిన మాట ఇది. కాబట్టి వదిలినా ఈ ఇంద్రియములు మళ్ళీ లాగుతూ ఉంటాయి. కొంత బలవాన్ ఇంద్రియగ్రామం విధ్వంసమతి కరషతి, ఇంద్రియములు ఎంత బలమైనవంటే పండితుడు కూడా లాగుతూ ఉంటాయి అనమాట. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఇంద్రియాలు ఉంటాయి కదండి. మానేశాడు, గారెలు కాశీలో వదిలేశారట. ఇక అక్కడి నుంచి ఒక భక్తురాలు కర్మగారి గారెలు వదిలేను గురువుగారు, మీరేమో ఎప్పుడైనా గారెలు ఒకసారి వదిలేస్తే దాని గురించి ఆలోచించద్దని పురాణంలో చెప్పారు. మా ఇంట్లో రోజు మా ఆయన గారెలే వేయమంటాడు. ఘుమఘుమలాడిపోతున్న ఎర్రగా వేగిన అందులో కాస్త మిరపకాయ ముక్కలు మసాలా వేసి గారెలు వేసి ఆయనకి పెట్టినప్పుడల్లా నోరు ఊరిపోయి నానా ఎత్తర పడిపోతాను. ఓసారి వదిలేసిన తర్వాత తినకూడదా, తింటే పాపం అంటుంది ఆవిడ. ఇంత బాధపడడం ఎందుకు ఇంకా, అందుకే వదిలే ముందు ఆలోచించాలి. ఒకసారి వదిలిన గారే ఎంత లాగుతూ ఉంటే నోరు ఊరిస్తూ ఉంటే ఇంక ఈ గొప్ప గొప్ప ఇంద్రియములు పెద్ద పెద్ద వ్యసనముల నుంచి ఎలా బయటికి రాగలుగుతామని ఒకసారి ఆలోచించండి. ఈ వ్యసనములు అంత తేలిగ పోవు. కొంతమంది వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకున్నాక బాధపడిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు, ఇంద్రియములను వదిలించుకుందామని ఎందుకు వచ్చింది ముసల్తనంలో సన్యాసం పుచ్చుకుందామని, భార్య ఉండగా భర్త ఉండగా భార్య సన్యాసం పుచ్చుకున్నాక, సన్యాసం పుచ్చుకున్నాను ఇప్పుడు ఈ కాషాయం తీసేస్తే అవమానం అవుతుంది అని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకని పాత గుర్తొస్తాయన్నమాట, ఈయన కాషాయం అంటే కట్టాడు కానీ లోపల అప్పుడప్పుడు అనమాట. మా ఆవిడ ఆ రోజుల్లో కాఫీ ఇస్తూ ఉంటే ఇద్దరం కలిసి హాయిగా వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి అనుకుంటాడు. అనుకోకుండా ఎలా ఉంటాడు, ఎంత సన్యాసి అయితే మాత్రం ఎక్కడో అతి కఠోర నియమం ఉన్నవాడు మాత్రమే వదిలిన బంధం మీదకి దృష్టి వెళ్ళని వాడు, కానీ ఒక మాదిరి వాడికి అది పొమ్మంటే పోదనమాట. నిజంగా చెప్తున్నాను నేను, నాకు బాగా ఆత్మీయుడైన ఒక శిష్యుడు వద్దంటే వినిపించుకోకుండా సన్యాసం పుచ్చుకొని కాఫీ పొద్దున్నే తాగలేకుండా ఉండలేని వాడు ఎంతో బాధపడుతున్నాడు. పొద్దున్నే వాడు ఆవిడ ఇచ్చేది కాఫీ, ఆయన సరదా వాకింగ్ పోయేవాట రైల్వే స్టేషన్కి, ఈవిడేమో స్టేషన్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కాఫీ ఇచ్చేదిట, ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నాడు, అయ్యో ఆవిడ కాఫీ నడక ఇవి గుర్తుకొస్తున్నాయట. అందుకనే తొందరపడి సన్యాసం పుచ్చుకోకండి. సన్యాసం పుచ్చుకుంటే కాఫీ వదలాలి, పెసరట్టు ఉప్మా వదలాలి, ఇడ్లీ వదలాలి, ఎన్ని గొడవలు, ఎన్ని ఇంద్రియ వాసనలు. అలాంటి భయంకరమైన ఇంద్రియములు అనేటటువంటి వాటి యొక్క ఉచ్చులో పడుతూ ఉంటాం. ఈ ఉచ్చులో పడకుండా చెయ్యగలిగే శక్తి నీ దగ్గరే ఉన్నదని స్తోత్రం చేస్తున్నారు ఇప్పుడు దేవతలు. ఇంద్రియములు వదలవు, కానీ నువ్వు తలుచుకుంటే వదిలించగలవు. అందుకే ఇంద్రియములను జయించడానికి ముందు నీ పాదాలు గట్టిగా పట్టుకోవాలి. తల్లి మా వల్ల కాదు, మేము వీటిని జయించలేము, జయించినా మళ్ళీ లాగుతున్నాయి మమ్మల్ని, పాత వాసనలు వదలడం లేదు, ఇంగువ కట్టిన గొడ్డను ఎంత ఉతికినా ఇంగువ వాసన దానికి పోనట్టుగా మాకు పాత దురభ్యాసాలు పోవడం లేదు, ఇందులోంచి రక్షించు అని ప్రార్థించమని పెద్దలు చెప్పారు. ఒకటి మాత్రం నిజం, ఇంద్రియములు లాగుతున్నాయి పాత గుర్తొస్తున్నాయని భయపడకండి. అలా వచ్చినప్పుడల్లా ఒక్కసారి శివేదేవి 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 శివే నమః ఇది అనుకోండి. ఈ మాట ఇది మనకి శంకరాచార్యులు వారు చెప్పిన మాట. శివేదేవి శివేదేవి చెప్పండి చెప్పండి ఏం మొహమాటది, శివేదేవి 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 శివే నమః. ఓ శివే అంటే ఓ శివాస్వరూపిణి మంగళస్వరూపిణి, ఓ దేవి ఓ జగదంబ అని మూడు సార్లని ఓ శివే నమః నీ కొరకు నమస్కారం, నిన్ను మేము భక్తితో ప్రార్థిస్తున్నాం అని అనుకుంటే ఎప్పుడు మీ ఇంద్రియములు పాత వాసనల్లోకి లాగినా ఆ దోషం పోతుంది. తాగుడు మానినవాడు మళ్ళీ ఆ వ్యసనం కేసి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది కనుక తలుచుకుంటే ఆ వ్యసనం పోతుంది. అలా ఇది ఒకటి కాదు, ఒకటి రెండు చెబుతున్నారు కానీ అనేకమైన వ్యసనాలు ఉన్నాయి. అన్నీ వ్యసనములు అనడానికి లేదు, కొన్ని వాసనలు కొన్ని కోరికలు ఇవి మానవులని వద్దన్నా పట్టుకుంటాయి. ఈ వాసనలను జయించాలనే కోరిక ఉండి జయించలేనప్పుడు ఈ శివేదేవి 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 శివే నమః ఆఖరిది నమః సంబోధన చేశాక నమః అనొచ్చు. అందుకని శంకరుడు ప్రత్యేకంగా మనకిచ్చాడు, ఏది జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఇచ్చారు, ఇది చెయ్యండి మీకు వాసనల వల్ల వచ్చే దోషం, పాత పాపాల వల్ల వచ్చే దోషం, లేక పాత పాపాలను తలుచుకోవడం వల్ల వచ్చే ఖేదం క్షణంలో పోతుంది. ఎందుకంటే ఆ దేవి పరమాదేవి ఉత్కృష్టురాలు కరుణాస్వరూపిణి భగవతి అండి ఆవిడ, మనలో నిత్యం ఆరు ఐశ్వర్యములతో ఉంటుంది. అటువంటి తల్లికి మనమే జాలి తప్ప పొరపాటు కూడా ద్వేషం ఉండదు. ఈ మధ్యన ఎక్కువ మందిలో ఒక దురభిప్రాయం ఏమిటంటే ముక్తి అంటే చచ్చిపోవడం అనేటి వాళ్ళ ఉద్దేశం. బాబాయ్ మోక్షం అనే పదం వద్దండి, మోక్షం అంటే కపాల మోక్షం అనుకుంటున్నాం అనుకుంటున్నారు. కపాల మోక్షం అయినంత మాత్రం చేత మోక్షం రాదు. మోక్షం అంటే ఏమిటి? ఈ భూమి మీద ఉంటాడు, సంసారంలో ఉంటాడు, దేంతో సంబంధం లేకుండా ఉంటాడు. సుఖదుఃఖాలు అంటావు. కృష్ణుడు ఎన్నిసార్లు అవతారాలు ఎత్తాడు? ఒకసారా రెండుసార్లు, అనేకమైన అవతారాలు ఎత్తాడు పరమాత్మ. ఇన్ని అవతారములు ఎత్తినా ఆయనకు ఎవరితోటి బంధం లేదు. అర్జునుడితో బహూని మే వ్యతీత అని అన్నాడు. నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, నీకు గుర్తు లేదు, నాకు గుర్తుంది. ఎందుకంటే నీకెందుకు గుర్తుకు లేదు? నీకు ఆ సంసారంలో ఉన్న సుఖదుఖాలు అంటుతున్నాయి, వాసనలు అంటుతున్నాయి, దాంట్లో నువ్వు ఇమిడిపోతున్నావు, మునిగిపోతున్నావు. అలా మునిగిపోయిన వాడికి వాసన వస్తుంది, లేని వాడికి ఏమీ సంబంధం లేకుండా ఉంటుంది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే బాగా మసాలాలు చెత్తా చెదారం వేసినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని తిన్నాక చెయ్యి కడుక్కోకుండా ఉంటే ఎప్పటికీ ఆ చెయ్యి అలా వాసనతో ఉంటుంది. కడుక్కోవడం కూడా మొదలుపెట్టినా ఆ వాసన అంత తేలిగ్గా పోదు. మీరు ఆవకాయ తింటేనే ఈ ఆవకాయ వాసన కడుక్కున్న తర్వాత కూడా మళ్ళీ పూర్వం స్కూల్లోకి వెళ్ళి ఇదిగో నేను ఆవకాయ అన్నం తిన్నాను అని ఆ చెయ్యి పక్కవాడి మూతి దగ్గర ఎట్టివారు. నేను ఇవాళ ఉల్లిపాయ ఆవకాయ తిన్నా, వెల్లుల్లిపాయ ఆవకాయ తిన్నాను, ఏదో బల్లుల్లిపాయ ఆవకాయ తిన్నా అని చెయ్యి ఎట్టుకెళ్ళి ఆ ముక్కు దగ్గర పెడితే వాడు ఆ చెయ్యి వాసన చూసి ఓ సందేహం లేదు, నువ్వు ఆవకాయ తిన్నావు, లేకపోతే ఉల్లిపాయ పులుసు తిన్నావు, లేకపోతే పలానా కూర తిన్నావు అని చెప్పేవాడు. మనం అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కున్నప్పటికీ చేతికి ఇంకా కొంత ఆహార వాసన ఉన్నది. అసలు కడుక్కోకపోతే ఎలా ఉంటుందో ఇంక ఆలోచించండి. తమోగుణ ప్రధానుడైన మూర్ఖులు ఉంటారే, ఎప్పుడూ బండబోతులు తిట్టుకుంటూ ఇతరుల నాశనం కోరుకునేవాళ్ళు అన్నం తిన్న తర్వాత చెయ్యి కడుక్కోకుండా ఎంగిలి చేత్తో తిరిగేటటువంటి వాళ్ళు, వీళ్ళ చెయ్యి ఎప్పుడూ అలా వాసన వస్తూనే ఉంటుంది. ఇంకా రజోగుణ ప్రధానులు ఊరికే చెయ్యి కడుగుతారు, ఇంకా జిడ్డు ఈ కొంత కంపు వదలదన్నమాట. నెయ్యి పట్టుకున్న తర్వాత ఎంత నీళ్లతో కడిగినా నేతి యొక్క జిడ్డు చేతికున్నట్టుగా రజోగుణ ప్రధానులు సంసారంలో ఉంటారు. ఈ సంసారాన్ని వదిలించుకుందామన్నా వాసన పూర్తిగా వదలదు. ఇంకా సత్వగుణ ప్రధానులు ఉంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? భోజనానంతరం మంచి సుగంధ ద్రవ్యాలతో చెయ్యి కడుక్కునేటటువంటి ఉత్తములు లాంటి వాళ్ళట. సుగంధ ద్రవ్యాలతో చెయ్యి కడుక్కుంటే ఏమవుతుందన్నమాట? దుర్వాసన పోతుంది. కానీ వచ్చే ఇబ్బంది ఏంటంటే సువాసన ఉంటుంది. సత్వగుణ ప్రధానులు సంసారంలో ఉన్న వాసన వదులుతారు, కానీ పుణ్యం కూడా పట్టుకుంటుంది వాళ్ళ, పుణ్యవాసన పట్టుకుంటుంది. పుణ్యవాసన అంటే గంధం అన్నమాట. కానీ నాలుగో తరగతి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికంటే గొప్పవాళ్ళు. వీళ్ళు మొదటివాడు తమోగుణ ప్రధానుడు, అసలు చెయ్యే కడుక్కొని వాడు అన్నం తిన్న తర్వాత. రజోగుణ ప్రధానుడు చెయ్యి పై పైన కడుక్కున్నవాడు. సత్వగుణ ప్రధానుడు చెయ్యి సుగంధ ద్రవ్యములతో కడుక్కున్నవాడు. ఈ మూడింటిలో ఏదున్న పునర్జన్మ వస్తుంది. తమోగుణ ప్రధానుడు ఎలాగో చెయ్యి కడుక్కొని దౌర్భాగ్యుడు గనక క్రిమికీటకాదుల జన్మెత్తుతాడు, నీచాతి నీచమైన జన్మెత్తుతాడు. రజోగుణ ప్రధానుడు వీడిలో రాజసం ఉంది కనుక, నేను చేస్తున్నాననే అహంకారం ఉంది, ఇంకా కొంచెం వాసన రూపంలో మిగిలింది కనుక వీడికి జన్మ వస్తుంది. సంపదలుంటాయి, ఈ సంపదల్లో కొంత భాగం సద్వినియోగం, కొంత భాగం దుర్వినియోగం చేస్తూ కీర్తి వస్తే పొంగిపోతూ ఎవడన్నా తిడితే బాధపడుతూ ఉంటాడు. సత్వగుణ ప్రధానుడు వీటికి అతీతంగా ఉంటాడు. వీడికి ఎక్కువ పుణ్యం ఉంటుంది, సుఖాలు ఉంటాయి, కీర్తి ఉంటుంది. సంసారం మీద వాసన మాత్రం పూర్తిగా పోదు, సంసారం వదలాలనిపించదు. ఎందుకని? సంసారంలో ఉన్న సుఖములను, ఈ సంసారంలో ఉన్న కీర్తిని రుచూచాడు. ఈ కీర్తి పదవి ఉన్నవాడికి అంత తేలిక ఇది పోవాలంటే వాడి మనస్సు అంగీకరించదట. కాబట్టి వీడు ఉన్నంతలో ఉత్తమం అనుకోండి. ఇంక వీళ్ళందరినీ దాటిన వాడు ఉన్నాడే, వాడిని వేదాంత పరిభాషలో చతుర్థుడు అంటాం, ఇంకా ఉత్తమ భాషలో అనుత్తముడు అంటాం. వీడికి అసలు సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు. వీడు ముక్తిని గురించి ఆలోచించేవాడు, మోక్షార్థి. ఇటువంటి వాడు ఏం చేస్తారన్నమాట? సుగంధపు వాసన ఉండదు, దుర్వాసన ఉండదు, కొంచెం వాసన ఉండదు, అసలు ఏ వాసన లేకుండా చెయ్యి పూర్తిగా కడుక్కుంటాడు వీడు. ఇప్పుడు చేతికి ఇటు దౌర్భాగ్య వాసన లేదట, ఈ ఆవకాయ వాసన లాంటివి ఉండదట. అలాగని సుగంధ ద్రవ్యాలతో కడుక్కోవడం వల్ల వచ్చే పుణ్యవాసన ఉండదట. ఏ వాసన లేకుండా నిర్వికారంగా ఉంటాడు, జనక మహారాజులో ఉంటాడు, సుకుడిలో ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తనివ్వండి, ఆ జన్మ వాళ్ళు స్వేచ్ఛగా ఎత్తుతారు. స్వేచ్ఛగా జన్మెత్తే వాడికి లాభం ఏమిటి? ఏ బాధ ఉండదు వాడికి. నీవు కావాలని ఒక రూపం ధరించినప్పుడు ఆ రూపం కావాలంటే విడిచిపెట్టలేవా? నాటకంలో పాత్ర వేసేవాడు ఇవాళ శకుని వేసాడు, రేపు పొద్దున వాడే రాముడు వేయచ్చు, ఓ రోజు బృహస్పతి వేయచ్చు. వాడికి ఇష్టం లేకపోతే ఈ పూటనే వేషం వేయను అని గెడ్డాలు గిడ్డాలు తీసి పక్కన పారేసి హాయిగా తిరగచ్చు బయటికి. పరమాత్ముడు అలా వేషములు ధరించేటటువంటి వాట, ఓ నాటకంలో పాత్రలు ధరించినట్టుగా తన ఇష్టం వచ్చినప్పుడు ఒక అవతారం ధరించి దాన్ని విడిచిపెడతాడు. ఆ స్థితి మానవుడికి కూడా వస్తే వీడు ముక్తి పొందినవాడు అవుతాడు. పరమాత్మ ముక్తి పొందడం కాదు, ఆయన స్వయంగా విముక్తుడు. మనం స్వయంగా విముక్తులం కాదు, భగవంతుడిని ఉపాసించి ఆయన అనుగ్రహంతో ఈ భయంకరమైనటువంటి జన్మ దుఃఖాదులలో నుంచి విముక్తి పొందగలుగుతున్నాం. మనం కూడా స్వేచ్ఛగా జన్మెత్తగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. నారదుడు ఉన్నాడండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాడా లేదా? ఆయన వైకుంఠానికి వెడుతున్నాడు, కైలాసానికి వెడుతున్నాడు. అక్కడికి వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, భయంకరుడైన నీచాతినీచులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దగ్గర కూడా వెళ్ళగలుగుతున్నాడు. ఇప్పుడు చక్కగా హాయిగా పరమ పవిత్రమైనటువంటి ఆ ఒప్పల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం పెద్ద గొప్ప కాదు, పాత బస్తీకి వెళితే గొప్ప. అక్కడికి వెళ్ళగలడు, ఇక్కడికి వెళ్ళగలడు. ఆయన ఎలా వెళ్ళగలుగుతున్నాడు? స్వేచ్ఛగా వస్తున్నాడు కనుక, ఆయనకి ఏమి రాగద్వేషాలు లేవు కనుక, ఆయన మొత్తం ఈ సంసార బంధాలకు అతీతంగా ఉంటున్నాడు. అటువంటి వాడిని జన్మ విముక్తుడు అని పిలువబడతాడు. ఆ వ్యక్తి ఎక్కడికైనా వెడతాడు. సుఖుడు కూడా అంతే. కొంతమంది కావాలనుకున్నప్పుడు రూపం ధరించి ఇక్కడికి వచ్చి వద్దనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళని ఏమి అడ్డవట, ఈ గోడలు గొంతులు తలుపులు ఇవి అడ్డవు. ఎక్కడికి కావాలంటే వెళ్ళగలుగుతారు, మళ్ళీ తిరిగి తాము ఉన్న చోటికి ప్రయాణమై వెళ్ళగలుగుతారు. అటువంటి ముక్తి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు నీ పాదములనే ఆశ్రయిస్తారు. అమ్మ పాదములను శ్రద్ధతో ఆశ్రయించు వారికి సందేహం లేకుండా స్వేచ్ఛ లభిస్తుంది, ముక్తి లభిస్తుంది. వాడు ఏమనుకుంటే చేయగలుగుతాడు. అటువంటి వాడికి దుఃఖముండదు, సుఖముండదు, రాగముండదు, ద్వేషముండదు. అటువంటి నీకు నమస్కారం. ముక్తి కావాలని కోరుకునేవాడికి ముందేం కావాలి? దోషములు తొలగాలి. మోక్షార్థిభిర్మునిభిరస్త సమస్త దోషై, మోక్షం కావాలనుకునే మునులలో ఉన్న సమస్త దోషములు నీ వల్ల తొలగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇప్పుడు అస్త సమస్త దోషులు, అస్తము నశింపబడిన సమస్త దోషములు కలవారు. అంటే ఒక్కసారి నాకు ముక్తి కావాలి అని వినయముతో అమ్మ పాదం పట్టుకున్న వాడికి మాట వరస కూడా ఇంకా ఏ దోషం ఉండదు. చీటికి మటికి మీకు దోషం ఉందనుకోకండి. అలా కాకుండా నేను అమ్మని పట్టుకున్నాను, నాలో పాపం లేదు, నాలో పుణ్యం ఉంది, అహం బ్రహ్మాస్మి అనుకోండి, నేను పరబ్రహ్మను అనుకోండి, రోజు ఎందుకు దుఃఖం పొందడం అని మనకి 9వ శ్లోకం ద్వారా 4వ అధ్యాయంలో దుర్గా సప్తశతిలో అమ్మని స్తోత్రం చేసిన దేవతలు సందేశం అందించారు. ఇది అమ్మని స్తుతించడం కాదు, మనకి తెలియకుండానే సందేశం ఇవ్వడం. భక్తితో అమ్మని నేను ధ్యానిస్తున్నాను, అప్పుడు నాలో దోషము లేదు, నాలో ఉన్న సమస్త దోషములు అస్తమించాయి, నేనిప్పుడు పుణ్యాత్ముడిని అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మీరు దుఃఖం పెట్టుకుంటే ఏది పాపాత్ముడని, చివరి రోజుల్లో నేను పాపాత్ముడని ఊహొస్తే తెలియకుండా పాపాత్ముడు అవుతాడట. అందుకని వేదాంతం ఏం చెబుతున్నది, మళ్ళీ మనకి ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయన్నమాట, యాంతే మతిహి సాగతిహి, అంతే అంత్యకాలమునందు యా మతిహి, ఏది నీ బుర్రలో ఉన్నదో అదే గతి, సాగతిహి అదే గతి. రోజు మీరు పుణ్యాత్ముణ్ణి, నేను పుణ్యాత్ముణ్ణి, అమ్మభక్తుణ్ణి, అమ్మభక్తుణ్ణి, అమ్మభక్తుణ్ణి అనుకుంటే చివరి రోజుల్లో పోయే ముందు నేను అమ్మభక్తుండి అనే మాటే గుర్తుకొస్తుంది. అప్పుడు నువ్వు అమ్మభక్తుడివై మణిద్వీపానికి పోతావు. రోజు నేను పాపిని 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 అని పాడావా, నువ్వు పాపి అవుతావు, నరకానికి పోతావు. ఇప్పుడు ఏది కావాలి ఒకసారి ఆలోచించండి. అందుకని మన వాళ్ళు అపూర్వమైనటువంటి ఒక భావన పెట్టారు, ఎన్నో రకాల ముక్తి మార్గాలు అందించారు. అసలు ఉపనిషత్తులు అంటేనే అంత గొప్పవండి అవి. అందులో ఒక్కొక్క మాట ఒక ఆణిముత్యం, దాని భాష్యం చెప్పడానికి మన జన్మలు సరిపోవు అన్నమాట. అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ, నేను పరబ్రహ్మని, ఈ మొత్తం అంతా పరబ్రహ్మమే, కాబట్టి నీవు బ్రహ్మస్వరూపుడివే, ఎదురుగుండా ఉన్నవాళ్ళు పరబ్రహ్మస్వరూపులే. ఈ నేను పరబ్రహ్మని జ్ఞానిని అని నీవు గుర్తించలేకపోతున్నావు. గుర్తించలేకపోవటం వల్ల పాపి అవుతున్నావు. ఒక్కసారి గుర్తించు, నీలో ఉన్న అజ్ఞానం అనే తెర అలా తొలగించు. భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఓ తెర అడ్డం పెడతారు. లోపల నైవేద్యం పెట్టాక మళ్ళీ ఏం చేస్తారు, తెర్ర బర్రులు లాగుతారు పక్కకి, లాగగానే తెర తీయగానే లోపల దేవుడు మనకి దర్శనమిస్తున్నాడు. మనలో కూడా అజ్ఞానం అనే ఒక తెర అడ్డంగా ఉన్నది. ఈ అజ్ఞానం అనే తెర వల్ల మన హృదయములో ఉన్న పరమాత్మ మనకి దర్శనమివ్వడం లేదు. దాన్ని మనం బయటికి తీయాలి. తీయాలంటే ఈ చరాచర జగత్తులో పరబ్రహ్మ తప్ప మరొకటి లేదనే భావన రావాలి. అందుకే కబీర్ దాసు, ఘుంఘటకా పట కోల్లురే తోకో రామమిలాయ్ ఘట ఘటమే వహ సాయి రమత కటుక వచనమత బోల్లురే అన్నాడు ఆయన. నాయనా, నీలో అజ్ఞానం అని ఒక తెర ఉన్నది. ఈ తెర అడ్డంగా ఉండి నిన్ను నీ దేవుణ్ణి చూడకుండా కాపాడుతోంది. నీ దేవుడికి నీకు మధ్యలో అజ్ఞానం అని ఒక తెర ఉన్నది. నీకు కళ్ళున్నాయి, ఎదురుగుండా దేవుడు ఉన్నాడు, కానీ ఆ దేవుడిని నీ కళ్ళు చూడలేకపోతున్నాయి. కారణం, నీ కళ్ళకి ఒక తెర, అజ్ఞానం అనే పొర అడ్డంగా ఉంది. ఈ ఆవరణ తొలగించుకో, అప్పుడు నీకు ప్రతి ప్రాణిలో పరమాత్మ కనపడతాడు. అప్పుడు ఏ ప్రాణిని నువ్వు ద్వేషించవు. వాడికి బుద్ధి చెప్పడానికి చెబుతావు తప్ప మంచి మాటలు, వ్యక్తిగత ద్వేషం ఉండదు, రాగద్వేషాలు ఉండవు. మహాత్ములకి రాగద్వేషాలు ఎందుకుంటాయి? రాముడికి రావణాసుడి మీద కూడా ద్వేషం లేదు. రావణుడు చేసిన తప్పు మీద ఆయన ఆగ్రహించాడు, ఆ తప్పు దిద్దుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకోలేదు, దాంతో పోయాడు. అలాంటి వాడిని ఉపేక్షిస్తే ప్రమాదం కాబట్టి చంపవలసి వచ్చింది. కానీ వ్యక్తిగతంగా రాముడికి ఎవరి మీద ద్వేషం లేదు కాబట్టి రామాయణంలో ఏమన్నాడు రావణాసుడు చావగానే, మరణాంతాని వైరాణి, వైరములు మరణంతో పోతాయి. వాడు చచ్చిపోయాడు, ఇంక వాడితో వైరం లేదు, వాడిని తగలబెట్టి హాయిగా వాడికి చెయ్యవలసిన కర్మలు చెయ్యి అన్నాడు. ఎవడైనా చచ్చిపోయిన శత్రువుని అలా గౌరవిస్తున్నాడా? మీరు ధర్మరాజును చూడండి, పరమ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి దహన సంస్కారాలు చేయించాడు, తిలోదకాలు ఇప్పించాడు, వాడి పేరు మీద వాడు ఉత్తమ గతులు పొందడానికి దానములు చేశాడు ఆయన, తెలుసా? చచ్చిపోయినా సరే వాడికి. రావణాసుడికి విభీషణుడి ద్వారా కర్మలు చేయించాడు రాముడు. వాళ్ళు దేవుళ్ళు, అందువల్ల వీళ్ళు దేవుళ్ళు కాడు, వీళ్ళు పరమ క్రూరులు, రాక్షసులు అన్నమాట. ఏది చచ్చిన తర్వాత కూడా ద్వేషం పెట్టుకుంటే, అందువల్ల ఇక్కడ సాధ్యమైనంత వరకు మనం ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్మను చూడాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. అటువంటి విద్య జ్ఞానమును మాకు ప్రసాదించే భగవతి నీకు మేము నమస్కరిస్తున్నాం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయకారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదా ఆర్ద్రచిత్త సదా ఆర్ద్రచిత్త. అమ్మవారంటే సదా ఎల్లవేళలా ఆర్ద్రచిత్త, కరిగిపోయే హృదయం కలిగింది. ద్రవము అంటే కరిగిపోయినది. ఓ మంచు మొక్క పట్టుకురండి, ఇంత వేడి తగిలించండి, అది కరిగిపోయి నీరైపోతుంది. అమ్మవారు మనం దగ్గరికి వెళ్ళి, అమ్మా మాకు ఈ కష్టం ఉందని చెప్పగానే మనల్ని చూచి, అయ్యో నాయనా నీకు ఈ కష్టం ఉందా అని కరిగిపోతుందట. ఆవిడ హృదయం కరిగిపోతుందట, ఆవిడ హృదయం వెన్నపోస. ఇంకా మంచు కూడా కొంచెం ఎక్కువ వేడి తగిలితే కానీ కరగదు. నవనీతం అలా కాదు, అప్పుడే తీసిన వెన్నపూసకి పెసరు వేడి తగిలితే టక్కన కరిగిపోతుంది. అమ్మ హృదయం నవ్య నవనీతం. ఏ భక్తుడైనా అక్కడికి వచ్చి అమ్మా నాకు ఈ కష్టం ఉందని వరపెడితే ఆ కష్టం విని ఆ కష్టమనే వేడికి ఆవిడ హృదయం అనే నవనీతం వెంటనే కరిగిపోతుందట. మనం చెప్పుకునే కష్టాలు ఉన్నాయే, ఈ కష్టములు వేడిగా ఉంటాయి. అందుకే మన కష్టములకు తాపములు అని పేరు. తాపము అంటే వేడి. మన దగ్గర మూడు తాపాలు ఉన్నాయి, ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఈ మూడింటిని తాపత్రయము అన్నారు. మూడు రకాల ఉష్ణములు, వేడులు ఉన్నాయట మన దగ్గర. ఈ రకములైన కష్టములనే వేడి అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మవారి హృదయం కరిగిపోతుంది. పాపవాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఒకడికేమో భూలోక సంబంధమైన కష్టాలు, ఒకడికేమో దేవతల సంబంధమైనటువంటి కష్టాలు, మరొకడికేమో ఆత్మ సంబంధమైన కష్టాలు. ఆది ఆత్మకము, ఆధ్యాత్మికము అంటే ఆత్మ సంబంధమైన కష్టాలు. ఆది భౌతికం, ఈ పంచభూతాల వల్ల, భూమి మీద ఉన్నవాడికి పంచభూతాల వల్ల కొన్ని కష్టాలు వస్తాయి. భూమి ఉంది, వ్యవసాయం చేస్తున్నాడు, హఠాత్తుగా భూమి కుంగిపోవచ్చు, లేదా భూమిలో సారం ఉండకపోవచ్చు. ఇవన్నీ మరేమిటి, భూమికి సంబంధించిన కష్టాలే. ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు, తీరా ఆ ఇల్లు కట్టుకుందామని పిల్లర్లు వేస్తే పిల్లర్లు కుంగిపోయాయి. ఇప్పుడు భూమి వల్ల వచ్చిన కష్టమేనా కదా. ఇలా భౌతికమైన పంచభూతముల వల్ల వచ్చే కష్టములన్నీ ఆది భౌతికాలు. ఒక్కోసారి దేవతలు కూడా మనల్ని శపించవచ్చు. అది దేవతలు ఇచ్చే కష్టాలు. అన్నీ బాగుంటాయి. ఆత్మ కష్టాలు లేవు, పంచభూతాల కష్టాలు లేవు, హఠాత్తుగా దైవానుగ్రహం లేదు, ఎప్పుడు ఏ వైపు నుంచి ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. అప్పుడు ఆ దేవతలు ఇచ్చేటటువంటి కష్టములు ఆదిదైవికములని పిలువబడతాయి. ఈ కష్టములన్నీ కూడా చాలా వేడిని కలిగిస్తాయి మానవుడికి, బాధ కలిగిస్తాయి. బాధ అంటే వేడి అన్నమాట. మీరు ఏడవండి, అప్పుడు మీ శరీరం ఎంత వేడెక్కిపోతుందో. తిండి మానేయండి, మీ శరీరంలో ఒక రకమైన తాపం పుడుతుంది, వేడి పుడుతుంది. చిన్న చితక కష్టం వచ్చిందంటే ఈ మనిషికి వచ్చే బాధం అంత ఇంత కాదు. అందులో కోపం వచ్చిందా, ఇక శరీరం చెప్పలేనంత వేడెక్కిపోతుంది. ఈ వేడి అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మవారి హృదయం వెన్నపోస కనుక టక్కన కరిగిపోతుంది. ఇప్పుడు కరిగిపోయి రేపొద్దున గట్టెక్కేది కాదు ఆవిడ. సదా ఎల్లవేళలా ఆర్ద్ర చెత్త నీ హృదయం కరిగే ఉంటుంది. మానవుల కష్టాలు వినగానే ఎల్లప్పుడూ కరిగిపోతూ ఉంటావు నువ్వు. ఎందుకు కరిగిపోతావు? సర్వోపకార కరణాయ, అందరికీ అన్ని వేళలా ఉపకారం చేయడానికి నీ మనస్సు కరిగిపోతుంది. ఊరికే విని అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి అని పారిపోతే ఉపయోగం ఉందండి? అలాగా అయ్యో పాపం అంతేనమ్మా మానవుడు అన్నాక కష్టాలు వస్తాయి, మీ కష్టాలు వింటే జాలేస్తుందండి అని ఇలా రెండు నీళ్లు గార్చి ఎందుకైనా మంచిది పారిపోదాం, మళ్ళీ లేకపోతే 100 రూపాయలు అడుగుతాడేమో అనేవాడు చాలామంది ఉన్నారు. వాళ్ళ హృదయం కరిగితే ఉపయోగం ఏంటి, కరగకపోతే ఉపయోగం ఏంటి? ఇవన్నీ నాటకాలు. ఎక్కువ మంది భూలోకంలో మానవులు కష్టాలు విన్నంతసేపు అయ్యయ్యో అన్నిటికీ దేవుడే ఉన్నాడు, వీడు మాత్రం లేడు. అన్నిటికీ దేవుడే ఉన్నాడమ్మా నీకు, దేవుడే చూసుకుంటాడు దేవుడే అని వెళ్ళిపోతారట. అమ్మ అలా అందం. సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త, ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చెయ్యడం కోసం ఆవిడ మనస్సు కరిగిపోతుందట. మనం కష్టం చెప్పాం, చెప్పగానే ఆవిడ మనస్సు కరిగింది, కరగ్గానే ఏం చేస్తుందనమాట, వీడికి ఏం కావాలో విని కావలసిన సహాయం అందిస్తుంది. అందిస్తే అమ్మ అంటాం, అందించకపోతే బొమ్మ అంటాం. ఆలోచించండి ఒకసారి, ఇప్పుడు ఆవిడ అమ్మ ఎప్పుడూ ఇస్తుంది, కాకపోతే మనం చెప్పుకున్న కష్టంలో నిజాయితీ ఉండాలి. అక్కడికి ఎదురుకుండా వెళ్ళిపోయి వరుసగా 100 కోరికలు అన్నమాట. అమెరికాలో మాత్రమే మా అమ్మాయి స్థిరపడాలి, అల్లుడు కూడా అమెరికాలోనే ఉండాలి, వీసా పెర్మనెంట్గా అయిపోవాలి, తర్వాత సిటిజన్షిప్ వచ్చేయాలి, ఇంకెవరికి రాకూడదు, ముందు మా అబ్బాయికి లేకపోతే మా అమ్మాయికి, మా అబ్బాయితో పాటు కోడలికి, అమ్మాయితో పాటు అల్లుడికి, పక్క వాళ్ళందరికీ వీసా రిజెక్ట్ అవ్వాలి, నాకే రావాలి, ఇలా కోరుకుంటే ఏమవుతుందనమాట. ఇందులో జెన్యున్ కేసు కాదు, అది నిజాయితీ లేదు, నీ స్వార్థం తప్ప. జగన్మాత రక్షించు అంటే మనకి ఏది కావాలో అది ఇస్తుందండి ఆవిడ. మన కష్టాలు ఆవిడికి తెలియవు. ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి నిజంగా కష్టం ఉన్నదా లేక ఎన్నున్నా ఇంకా కోరుతున్నాడా అనుకుంటుంది ఆవిడ. ఎన్ని ఉన్నా ఇంకా స్వార్థముతో కోరుకుంటే ఈ పిటిషన్లు పక్కన పెడుతుంది. డాక్టర్లు కూడా ఏం చేస్తారు తెలుసా, ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉంటారు, ముందు వాళ్ళని తీసుకుపోతారు. వాడు చచ్చిపోయేటట్టున్నాడు, యాక్సిడెంట్ కేసో లేదా ఒక అమ్మాయి డెలివరీకి వచ్చింది, పురుడు వచ్చేస్తుంది. అలా పురుడు వస్తున్న సమయంలో ఇక్కడ మీరండి పురిటి వాళ్ళని పక్కన పెట్టండి, నిరుడు వచ్చిన వాళ్ళని పట్టుకుంటానండి అంటే కుదరదు. నిరుటి వాళ్ళని పక్కనట్టు, పురిటి వాళ్ళని ముందు లోపలికి తీసుకెళ్ళి. పద్మాకర్ గారితో ఎప్పుడైనా కబుర్లు చెప్పచ్చు, నేను ఏదో సరదాగా పుట్టి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు బాగున్నారంటే నాతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పే ఆయన, హఠాత్తుగా ఎవరికైనా కష్టం వస్తే, ఒక అమ్మాయి పురిటికి వస్తే లేక ఎవడో ప్రమాదంలో ఇరుక్కుపోయి వస్తే, అయ్యే బాబోయ్ అని నాకు కూడా చెప్పకుండా పరిగెత్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ముందు ఆవిడికి చేయవలసిన ఆ పేషెంట్కి, ఆ రోగికి, ఆ బాధపడేవాడికి సేవ చేయడానికి పెడతాడు అమ్మ. అటువంటి వైద్యురాలు. అందువల్ల ఏం చేస్తుందనమాట, ఆవిడ దగ్గరికి రోజు వచ్చి వందలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతూ ఉంటే ఇవన్నీ వింటుంది. ఇందులో అత్యావశ్యకమైన కోరిక ఏది ఉందో వాళ్ళకి ఆ కోరిక తీరుస్తుంది. పాపం ఒక ఆవిడకి మరీ బొత్తిగా 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదని బాధపడుతుంది అనుకోండి. అప్పుడు కూడా 60 ఏళ్ళ బాలాకుమారిని నేను నాకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయి తల్లి అని కోరుకుంటే ఈ వెర్రి తల్లి 60 ఏళ్ళుగా ఏడుస్తోంది అని ముందు ఈవిడికి ప్రిఫరెన్స్ ఇచ్చి 16 ఏళ్ళ అమ్మాయిని తర్వాత చూసుకుంటుంది ఆవిడ. అంటే ఎక్కువ తేడా ఉండదు, ఒక సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత మిగతా వాళ్ళ కోరికలు తీరుస్తుంది. ఈ విధంగా ఎవరికి ఎక్కువ ఆపద ఉందో అటువంటి వాళ్ళని ముందు అనుగ్రహించి తక్కిన వాళ్ళని తర్వాత అనుగ్రహిస్తూ కష్టములు విన్నంత మాత్రం చేతనే హృదయం కరిగిపోయి వాళ్ళకు ఉపకారం చేసే తల్లి విను. నీకంటే దారిద్ర్య దుఃఖ పరిహారిణి కా త్వత్ అన్యా, అంటే నీకంటే దారిద్ర్య దుఃఖ పరిహారిణి, దారిద్ర్యమనే దుఃఖమును భయమును తొలగించునది కా ఎవరున్నారు? అమ్మవారి కంటే చాలా తొందరగా దారిద్ర్యం తొలగించేవాళ్ళు, మనకొచ్చే కష్టాలు తొలగించేవారు, బాధలు తొలగించేవారు మరెవరూ లేరు. అందుకే భగవంతుణ్ణి పురుష రూపంలో కంటే మాతృరూపంలో ఉపాసన చేస్తే తొందరగా తల్లి గనక పరవశించి కష్టాలని తీరుస్తుంది అని మొత్తం శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పురుష రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు కొంచెం తటపటాయిస్తాడ, పురుషుడు కదా, పురుషుడి కంటే స్త్రీల హృదయం సహజంగా కోమలంగా ఉంటుంది, అది అంటే పూర్వకాలంలో. అందువల్ల ఏంటంటే అందులో అమ్మవారు కదా ఆవిడ, కాబట్టి టక్కన కరిగిపోతుందన్నమాట. కరిగిపోయి ఏం చేస్తున్నమాట, వీడిని రక్షిస్తుంది. అందుకే అమ్మ నువ్వు ఏ రూపంలో ఉండడానికి ఇష్టపడతావు, నువ్వు పురుషుడివి కాదు, స్త్రీవి కాదు, నపుంసకుడివి కాదు, కానీ అన్ని రూపాల్లో ఉంటావు, ఇందులో ఏ రూపముతో నిన్ను ఉపాసిస్తే తొందరగా అనుగ్రహిస్తావంటే మీరు చెప్పింది నిజమే. నాహం స్త్రీ నపుమాన్, నేను స్త్రీని కాదు, ఉపమాన్ అంటే పురుషుణ్ణి నా కాదు, నా నపుంసకం నేను నపుంసకుణ్ణి కాదు. మరి ఎవరు అంటే నేను ఒక శక్తిని, అయినా భక్తులను అనుగ్రహించడానికి స్త్రీ రూపానికి వస్తాను, స్త్రీ రూపంలో తల్లిగా ఉంటాను కనుక తొందరగా అనుగ్రహిస్తాను, అదే పురుష రూపంలో కొంచెం ఆలస్యంగా అనుగ్రహిస్తాను, కాబట్టి నన్ను మాతృ రూపంలో సేవించండి, నా మాతు పరదైవతం, తల్లిని మించిన దేవత లేదని చెప్పింది. ఎవరికైనా దారిద్ర్యం ఉంటే, ఎవరికైనా రవ్వంత కష్టం ఉంటే, ఎవరికైనా ఇంత భయం ఉంటే ఆ తల్లి కంటే తొందరగా ఆ కష్టాలు తొలగించేవాళ్ళు మరొకరు లేరు. కష్టములను తొలగించడంలో ప్రథమ స్థానం అమ్మ నీది, నిన్ను మించిన దయార్ద్ర హృదయురాలు మరొకరు లేరు అని వెనక నుంచి అర్థం చెప్పాలి దీనికి. దుర్గే అంటే ఓ దుర్గా నీవెటువంటి దానివి, స్మృత తలచుకున్న వారికి, స్మృత అంటే తలచుకొనుట, దుర్గే ఓ దుర్గా స్మృత నిన్ను తలుచుకుంటే ఏం చేస్తావు, భీతిం హరసి భయాన్ని తొలగిస్తావు. అంతో ఎంతో భీతి లేకుండా మానవ మాత్రుడు ఉండడం, ఇంత ప్రవచనం చెబుతున్న మేము ఆత్మస్థైర్యంతో ఉన్న మేము కూడా ఏదో ఒక క్షణంలో ఒక్కొక్కసారి భయపడతాం కొద్దిగా, ఏమో ఏ క్షణంలో తప్పు చేస్తున్నావో తెలియదు కదా, మేమెందుకు భయపడతాం, తప్పు చేయకుండా యావజ్జీవితం గడపాలి అని కోరుతున్నాం, శాస్త్ర ప్రకారం నడుచుకోవాలి, అశాస్త్రీయమని పని చేయకూడదు. తెలియక కర్మగాలి ఇంద్రియముల యొక్క బలం వల్ల ఉధృతి వల్ల అశాస్త్రీయమైన పని చేస్తామేమో, దానివల్ల మేము నష్టపోయి లోకానికి నష్టం కలగజేస్తామేమో, ఆ భయం వీళ్ళకు కూడా ఉంటుంది, సాధకులకు కూడా భయం ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కో భయం ఉంటుంది. సంపదలు లేవని భయం పొందేవారు కొందరు, పాండిత్యం లేదని భయం పొందేవారు కొందరు, పొరపాట్లు చేస్తామేమోనని భయపడేవారు కొందరు, జరిగిపోయిన వాటిని తలుచుకుని బాధపడేవారు కొంతమంది, జరగబోయేదాన్ని తలుచుకుని బాధపడేవారు కొంతమంది, ఇలా ఎన్నో రకముల భీతులున్నాయట. ఒకరిక ఇద్దరిక అశేష జంతో, ఎన్నో ప్రాణులు ఉన్నాయి ఈ సృష్టిలో, ఒకట రెండ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశుల యొక్క భయంకరమైన భయాన్ని బాధని నీవు తలుచుకున్న మాత్రాన తొలగిస్తావు. ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి, ఈ ప్రాణులందరికీ భయం ఉన్నది, ఈ భయము నిన్ను తలుచుకోగానే తొలగిస్తావు అని మొదట్లేనికి అర్థం. దుర్గే దుర్గా అని తలుచుకోగానే, స్మృత తలుచుకోగానే అశేష జంతో వివిధ ప్రాణుల యొక్క భీతిం భయమును హరసి తొలగిస్తున్నావు. అర్థమైంది ఈ పాటికే మీకు? ఓ తల్లి అని ఆవిడ తలుచుకున్నాం మనం, తలుచుకోగానే మనలాంటి ప్రాణులకున్న గొప్ప భయాన్ని బాధని కంగారుని తక్కన తొలగిస్తుంది ఆవిడ అమ్మని తలుచుకుంటే. ఇప్పుడు మొదటి పాదానికి రెండో పాదానికి ఓ చమత్కారం మళ్ళీ మార్చాడారు. కష్టములో ఉన్నవాడు తలుచుకుంటే కష్టం తొలగిస్తుందట. మొదటి పాదమునకు అర్థం ఏమిటి? జంతువులకి భీతి ఉంది, నిన్ను తలుచుకున్నారు, భయంతో ఉన్నవాడు తలుచుకోగానే ఏం చేస్తున్నావు, భయం తొలగిస్తున్నావు. భయముతో ఉన్నవాడు తలుచుకున్నప్పుడు భయం తొలగిస్తావు. అసలు భయం లేనివాడు ఉన్నాడు ఒకడు, వాడు హాయిగా ఉన్నాడు, అటువంటి వాడు తలుచుకుంటే ఏం చేస్తావు? అందుకని రెండో పదంలో స్వస్థై అంటే ఏ భయము లేకుండా హాయిగా ఉన్నవాళ్ళు స్మృత తలుచుకుంటే అప్పుడేం చేస్తావు, అతీవ మతిం శుభాం దదాసి, శుభాం శుభప్రదమైన అతీవ మతిం గొప్ప బుద్ధిని ఇస్తావు. అంటే ఉత్తములు తలుచుకుంటే, భయం లేని వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి ఇంకా మంచి బుద్ధి ఇస్తావు. సద్బుద్ధి ఉందండి ఒకడికి, సద్బుద్ధి కలిగిన వాడు తలుచుకుంటే ఇంకొంచెం సద్బుద్ధి ఇస్తావు, దుర్బుద్ధి తలుచుకుంటే దుర్బుద్ధి తొలగిస్తావు, భయం ఉన్నవాడు తలుచుకుంటే భయం తొలగిస్తావు, ధైర్యం ఉన్నవాడు తలుచుకుంటే ఇంకా ధైర్యం ఇస్తావు అని అర్థం అనమాట. మొదటి దాంట్లో భయం తొలగిస్తావు భయంతో ఉన్నవాడు తలుచుకుంటే, రెండో దాంట్లో హాయిగా భయం లేకుండా ఉన్నవాడు తలుచుకున్నాడు అప్పుడు వాడికి ఇంకెప్పుడూ భయం లేకుండా ఇంకా మంచి బుద్ధి వచ్చేలా చేస్తావు వాడికి అన్నమాట. అర్థం చెప్పేటప్పుడు మతిమతీవ శుభాం దదాసి అన్నప్పుడు శుభాం అతీవ మతిం దదాసి, శుభప్రదమైన అతీవ మతిం చాలా ఎక్కువైన మతిని, మతిం అంటే బుద్ధి, అతీవ మతి అంటే బాగా ఎక్కువైన బుద్ధి, ఆ బుద్ధి ఎటువంటిది, శుభాం శుభప్రదమైనది. మన బుద్ధి ఎప్పుడు మనకు శుభం ఇవ్వాలి, మనకు బుద్ధి ఉంది మనకి తెలివి ఉంది, ఈ తెలివితేటలతో కొంపలు ముంచవచ్చు అప్పుడు అది అశుభమతి, కానీ ఈ తెలివితేటలతో లోకోపకారం చెయ్యాలి. అందుకని శుభాం మతిం, ఆ మతి అతీవము అంటే ఇంకింతకంటే గొప్పది కాకుండా ఉండాలన్నమాట, అటువంటి మతిని ఇస్తున్నావు నువ్వు. అమ్మా నీవు భయం తొలగిస్తావు, మంచి బుద్ధిని ఇస్తావు, దారిద్ర్యం వంటి దుఃఖాలన్నీ తొలగిస్తావు, భయాలు తొలగిస్తావు, ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చేయడానికి కరిగిపోయిన మనస్సుతో మా ముందుంటావు అని ఈ విధంగా నాలుగు పాదములలో అమ్మని దేవతలు స్తుతించారు. అందుకే ఇది ఒక అపూర్వమైన స్తోత్రం అయ్యింది. మీ అందరికీ చెప్పాను గ్రహణం నాడు ఇందులో ఈ స్తోత్రాలలో 5 శ్లోకములు ఉన్నాయి, ఈ 5 శ్లోకములు చదువుకోండి చాలు మీకు అపూర్వమైన జ్ఞానం వస్తుంది, దానివల్ల గ్రహణాల్లో చదివితే ఎక్కువ శక్తి వస్తుంది. అష్టమి నవమి చతుర్దశి అది ఏ శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా పర్వాలేదు, ఏ పక్షమైనా పర్వాలేదు, అమ్మ మన పక్షం ఉంటే ఏ పక్షమైనా ఒకటి, కాబట్టి అది శుక్లపక్షమా కృష్ణపక్షమా అని అడగద్దు. ఆ 3 తిథులు ఏది, అష్టమి నవమి చతుర్దశి గ్రహణాలు వచ్చినప్పుడు, అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా, అలాగే ప్రతి పూర్ణిమ ఆ తిథులలో, ఈ మొత్తం 4వ అధ్యాయంలో ఉన్న 5 శ్లోకములు ఉత్తమ శ్లోకాల కింద సెలెక్ట్ చేసి శంకరాచార్యుల వారు వాటిని చదువుకోమన్నారు. అవి చదువుకుంటే నీకు తెలియని శక్తి వస్తుంది, అందులో గ్రహణం నాడు చదివితే అనంత ఫలం వస్తుంది అని చెప్పారు. దాన్ని నేను ఇప్పటికే వాట్సాప్ ద్వారా కొందరికి పంపించి ఏర్పాటు చేశాను. ఇక్కడ శర్మగారు ఉన్నారు, ఆయన పట్టుకుంటే ఆయన దగ్గర వాట్సాప్లో నేను ఇచ్చాను కనుక మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తారు. తద్వారా మీరు కూడా రేపు రాబోయే గ్రహణం నాడు చదువుకోండి. గ్రహణం నాడు చదివితే చాలా గొప్ప శక్తి వస్తుందని చెప్పాను కదా, అది పైగా పూర్ణిమ కూడా కదా చంద్రగ్రహణం. అదే సూర్యగ్రహణం అయితే అమావాస్య అయ్యేది, చంద్రగ్రహణం ఎప్పుడు పూర్ణిమ నాడు వస్తుందండో వెనకటి వాడు ఎవడన్నట్ట, అదేంటోనండి ఈసారి శ్రావణ శుక్రవారం శుక్రవారం వచ్చిందండో అన్నాడు. శ్రావణ శుక్రవారం శుక్రవారం వచ్చిందిట, చంద్రగ్రహణం పూర్ణిమ నాడు వచ్చిందండి అంటాడు వాడు. చంద్రగ్రహణం పూర్ణిమ నాడు రాకపోతే ఏ గ్రహణం ఏ గ్రహణం ఏ తిథి నాడు రావాలో ఆ తిథి నాడు వస్తుంది. సూర్యగ్రహణం ఎప్పుడు అమావాస్య నాడు, చంద్రగ్రహణమేమో పూర్ణిమ నాడు వస్తుందన్నమాట. అదే గుర్తుపెట్టుకోండి. సాటర్డే ఏ వారం అయింది అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను, నిజంగా చెప్తున్నాను సాటర్డే ఏ వారం అయిందిట, దానికి ఏం సమాధానం చెప్పాలో నా బుద్ధికి కూడా పనిచేయక అమ్మవారిని అమ్మా స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి అన్నావు, మేము మంచి స్వస్థులం ఆరోగ్యంగా ఉన్నాం భయం లేకుండా ఉన్నాం, మాకు ఇంకా బుద్ధి ఇస్తావట, వీడి ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో ఆ బుద్ధి ఇదల్లి అన్నాను నేను. రోజు నిదే చదివి చాలా అమాయకంగా అడుగుతారో తెలిసి అడుగుతారో తెలియక అడుగుతారో లేక నన్ను పరీక్షించడానికి అడుగుతారో మరి ఎందుకో తెలియదు, కానీ అప్పుడప్పుడు మాత్రం ధర్మ సందేహాలు చాలా చిత్రంగా అడుగుతారు అన్నమాట వాళ్ళు. ఈసారి శనివారం సాటర్డే ఏ వారం వచ్చింది ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉంటారు. అవి తీసి పక్కన పెట్టి వీటిని శుభ్రంగా భక్తితో చదువుకోండి, దానివల్ల లాభం వస్తుంది.